కార్తీక మాసంలో జరుగుతున్నటువంటి ఈ యజ్ఞము నిరంతరము నేను మీకు చెప్తూనే ఉన్నాను. మనం చేసుకునేటటువంటి యజ్ఞాలు మిగతా యజ్ఞాలకి ఒక స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఈరోజు జరిగేటటువంటి యజ్ఞాన్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. అది దాని గురించి చెప్పటానికి ముందు జన్మదిన సంస్కారాలు కానీ అక్షరాభ్యాసం కానీ ఇతర సంస్కారాల కోసం ఎవరైనా ఈ యజ్ఞశాలలో వచ్చి ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ నా ముందుకు వచ్చి కూర్చోండి. సంస్కారాల కోసము జన్మదిన సంస్కారానికి నా ముందు కూర్చోము. ఇంకా ఎవరైనా సంస్కారాలకు వచ్చింటే అక్షరాభ్యాస సంస్కారానికి వచ్చారట ఎవరో వాళ్ళ బాబుని తీసుకురండి. ఇంకా కుంభవనం అది ఏమైనా ఉన్నాయా దామా? కుట్టగలవు కుర్చీ ఏమంటావా? కుర్చీ వైపు పర్వాలేదా దామా? తమాషాయే, ఇవాళ నేను చెప్పబోయేటటువంటి విషయానికి సంస్కారానికి మన ముందు వచ్చినటువంటి వాళ్ళు దానికి ఉదాహరణలుగా వచ్చారు. అది కూడా దైవ ప్రేరితమే, వారి అదృష్టమే అనుకుంటాను నేను. మొట్టమొదట మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మనం చేస్తున్నటువంటి యజ్ఞం పేరు గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాలు. ఇందులో గాయత్రి లలిత భాగవతం అనేటటువంటిది మనం నేర్చుకునేటటువంటి విద్యలు. విశ్వ ఏకీకరణ అనేది మనం నేర్చుకున్న విద్య యొక్క ఉపయోగము. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతాడు, తన డబ్బు ఖర్చు పెట్టుకుని తన తల్లిదండ్రుల సహాయంతో తన కాలాన్ని వినియోగించుకుని ఇంజనీర్ అవుతాడు, అవునా కాదా? కానీ వాడు ఉద్యోగం చేయలేదనుకోండి, వాడి చదువు వాడికి ఉపయోగపడుతుందా? ఉద్యోగం చేసినప్పుడు తన చదివిన చదువు నాకు మాత్రమే ఉపయోగపడాలి అనుకుంటున్నాడా, లేకపోతే వాడు ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడా? అవునా? వాడు ఉద్యోగం చేసేది, నేను ఇంజనీరింగ్ చదివాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని చదివాను, చాలా సంవత్సరాలు నేను కష్టపడ్డాను, నేను ఇతరులకి నా జ్ఞానాన్ని ఇవ్వను, నాకు మాత్రమే ఉపయోగించుకుంటాను, లేకపోతే నా కుటుంబానికి మాత్రమే ఉపయోగించుకుంటాను అన్నాడు అనుకోండి, వాడు అంటే తప్పలేదు కదా, వాడు డబ్బే ఖర్చు పెట్టుకున్నాడు. వాళ్ళ తండ్రి తల్లిదండ్రులే చదివించారు వాడిని. అంతేత ఆ మాట అంటే తప్పు లేదు, కానీ అన్నాడు అనుకోండి ఏమవుతుంది? మొత్తం ఈ విద్య వేస్ట్. అవునా? అలాగే ఆవిడైనా డాక్టరీ చదివాడు, కేవలం నేను నా పిల్లలకే నేను మందులు ఇస్తానే తప్ప హ్యాక్ అసలు ఆవిడకి నేను మందు ఇవ్వను. నేనేం వెర్రేనా ఏంటి, నా డబ్బు ఖర్చు పెట్టుకుని చదివింది, ఇతరులకు ఉపయోగపడటానక ఏమిటి అన్నాడు అనుకోండి, అనొచ్చు అనకూడదా? అనొచ్చు. కానీ అంటే ఏమవుతుంది? వాడికి ఉపయోగపడదు ఆ చదువు, వాడి కుటుంబం వాళ్ళకి ఉపయోగపడదు. అలాగే మిగతా చదువులంతా కూడా, సంస్కృతం చదివాడు, హిందీ చదివాడు, తెలుగు చదివాడు, ఇంగ్లీష్ చదివాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు, పిహెచ్డీ చేశాడు, అందులో తన కాలాన్ని తన డబ్బుని ఉపయోగించుకుని ఆ డిగ్రీలు పొందుతాడు వాడు. పొందిన తర్వాత నేను ఈ విద్యని నా పిల్లలకి తప్ప ఇంకెవరికి చెప్పను అన్నాడు అనుకోండి వాడు, అంటే స్కూల్లో టీచర్గా ఉండడు, యూనివర్సిటీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడు. జాయిన్ అవ్వకపోతే అసలు వాడికి తినటానికే ఏమీ ఉండదు. అవునా కాదా? ఈ ఉదాహరణ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ పిచ్చి పని మాత్రం మనం ఆధ్యాత్మ జగత్తులో ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నాము. మీకోసం మీరు సాధనలు చేసుకుని ఆ సాధనల ఫలితం మీకు వస్తుంది అనుకునేటటువంటి భ్రమలో ఉన్నారు. మరి చదువుకోవటం వేస్ట్ అని ఎవడు అనుకోవటం లేదు కదా, అనుకుంటున్నారా? కానీ చదివిన చదువు ఎవరికి ఉపయోగపడాలి? ఇతరులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఉపయోగపడితే నీకు పేరు రావటమే కాదు, నీకు జీవనాధారం అవుతుంది, నీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది, సమాజంలో నీవు ఒక గౌరవ స్థానాన్ని పొందుతావు. అవునా? మరి మీరు చేసేటటువంటి పూజలు, మీరు చేసేటటువంటి సాధన సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుంది అనిపిస్తుందా మీకు? అనిపించలేదు కదా. సమాజానికి ఉపయోగపడాలి అంటే ఏం చేయాలి? నీ విద్య, నువ్వు చేసిన సాధన సమాజానికి ఉపయోగపడేటట్టు నువ్వు చేస్తే ఏమవుతుంది? నీకు పేరు రావటమే కాకుండా నీకు భుక్తి ముక్తి రెండు వస్తాయి. అది విశ్వ ఏకీకరణ అని చెప్తున్నాం మనం. నువ్వు గాయత్రి చేసుకో, లలిత చేసుకో, భాగవతం చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, అభ్యంతరం ఏం లేదు. కానీ నువ్వు చేసుకోవాలి, నువ్వు కష్టపడాలి, దానికి కావలసిన వనరులను నువ్వు సమకూర్చుకోవాలి, దానికి కావలసినటువంటి కష్టం నువ్వు పడాలి, మంత్ర జపం నువ్వు చేసుకోవాలి, దానికి కావలసినటువంటి కాలం నువ్వు ఏర్పరచుకోవాలి, ఆహార నియమాలు నువ్వు పాటించాలి. కానీ పాటించిన తర్వాత ఆ వచ్చినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విశ్వ ఏకీకరణగా మనం ప్రపంచానికి అందజేయబోతున్నాం. అందజేస్తే ఏం లాభం అవుతుంది? మీకు భుక్తి ముక్తి వస్తాయి. అర్థమైందా? ప్రపంచానికి కాదు వచ్చేవి. ఉదాహరణ పూర్తిగా అర్థమైందా మీకు? మీరు ఏ విద్య నేర్చుకున్నా కేవలము మీ సొంతానికి మాత్రమే అది ఉపయోగించుకుంటే అది మీకు ఏమీ లాభం చేయదు, ఇతరులకి ఏమీ లాభం చేయదు. ఎప్పుడైతే ఆ విద్యను మీరు ఇతరులకి నేర్పటానికి ప్రయత్నం చేస్తారో, ఎప్పుడైతే ఆ విద్య యొక్క ఫలితాన్ని నువ్వు ఇతరులకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తావో, తక్షణమే ఏమవుతుంది? ఆ విద్య నీకు నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ఆధ్యాత్మిక విద్య కాదు, భగవంతుడి గురించి కాదు, దేవతల గురించి కాదు. ఆధ్యాత్మిక విద్య ముక్తి కొరకు, భగవంతుడి కొరకు కాదు. ఇక్కడ మాట్లాడుకోవద్దమ్మా. హలో, అంత ఇంపార్టెంట్ మాటలు మాట్లాడుకుంటే మైక్ ఇస్తాను, మాట్లాడుకో. ఎదురుకుండా నుంచి మాట్లాడతామండి పక్కగళ్ళు. పక్కకెళ్ళమ్మా. విషయం అర్థమవుతుందా? ఏ ఎలా ప్రవర్తిస్తున్నామో మనం. యజ్ఞం అంటే కబులు చెప్పుకునే స్థలంగా మారింది. మీ మనస్సులో ఏకాగ్రత ఉంటుందా? కొంపటం లే. నేను విషయం తెలియాలి కదా, ఒక విషయం ఏదో నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఆ ఏకాగ్రత విషయం అనేది ఒక విద్య గురించి నేను చెప్తున్నాను. ఆధ్యాత్మిక విద్య మీకు ఎలా ఉపయోగపడాలో చెప్తూ ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది కాదా? దాన్ని నువ్వు బాధపడతాయట. హా, నన్నంటారా మాస్టర్? మరి నిన్ను కాక ఇంకా ఉన్నంటాను నేను బయట వాళ్ళని అంటే నువ్వు అవడ వేయా చెప్పేది అంటాడు. నువ్వు అయితే నేర్చుకోవడానికి వచ్చావు ఇక్కడికి, నేర్చుకోవాలి. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య ఏమిటో అర్థం చేసుకోండి. జీవించేటటువంటి కళ, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మీకు బయట వాళ్ళ కంటే ఎక్కువ ఆనందంగా జీవించటం రావాలి, ఎక్కువ ఉత్సాహంగా జీవించటం రావాలి, ఎక్కువ కళాత్మకంగా జీవించటం రావాలి. బయట వాళ్ళలాగే మీరు జీవిస్తూ ఉంటే, బయట వాళ్లే నాకంటే సుఖంగా ఉన్నారేమో అనే అపోహ మీకు ఉంటే అర్థమైందన్నమాట, మీకు విద్య వంట పట్టలేదు. ఈ విద్య అందుకే మీ అందరికీ కూడా నేను నిరంతరం ఒక విషయం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను జీవించటం నేర్చుకునే విద్య కోసం వచ్చాను అని గుర్తుంచుకోండి. గాయత్రి అనకండి, లలిత అనకండి, దుర్గాదేవి అనకండి, గాయత్రి మంత్రం అనకండి, భాగవతం అనకండి, వద్దు. అవంతా మాటలే మనకి తప్పు దారి పట్టించేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాం మనం అంటే ఇక్కడికి ఈ మార్గంలోకి జీవించేటటువంటి విధానాన్ని నేర్చుకోవటానికి. విద్యను ఎక్కడ నేర్చుకుంటున్నాం మనం? విద్యాలయానికి వెళ్తున్నాం. విద్యాలయానికి పంపించినటువంటి పిల్లవాడు 10 గంటలకు బస్ ఎక్కి బై బై మమ్మీ, బై బై టాటా, నేను స్కూల్కి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, సరే మంచిది, మీరు ఆనందంగా పంపిస్తారు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసాడు అనుకోండి, అలా ప్రతిరోజు చేస్తున్నాడు అనుకోండి, బస్ ఎక్కుతున్నాడు, కాలేజీకి వెళ్తున్నాను అన్నాడు, వెళ్ళంటే 10 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తున్నాడు, వాడికి చదువు వస్తుందా? చదువు రాదు కదా. అంతే విద్యాలయానికి వెళ్ళాక ఏం చేయాలి వాడు? చదువుకోవాలి. అక్కడ ఎంతసేపు చదువుకోవాలి? 2 నిమిషాలు 3 నిమిషాలు? మామూలుగా స్కూల్లో చదివిస్తూ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ లో వాటిలో వాడు ఎక్కువసేపు చదువుకోవటం లేదు అని చెప్పి మీరేం చేస్తున్నారు? రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టి పొద్దున్న 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు తాగుకొడుతున్నారు వాడిని. అవునా? చదువుకోరా, 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 చదువుకోరా. మీరు టీవీ చూస్తూ మళ్ళా మీరు వాడితో పాటు ఏం చేయదు, వాడేం చేయాలి? నిరంతరం చదువుకోవాలి, నిరంతరం చదువుకోవాలి. చదువుకుంటే పరీక్ష పాస్ అవుతాడో లేదో గ్యారంటీ లేదు. అవునా? పాస్ అవుతే పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోతే ఫెయిల్ అవుతాడు. అప్పుడేం చేయాలి ఫెయిల్ అవుతే? అదహా, నీకు చదువు రాదని మూల కూర్చోబెడుతున్నావు, లేకపోతే ఇంకో 2 ట్యూషన్లు ఎక్కువ పెట్టిస్తున్నావా? ఏం చేస్తారు? మానిపించ చేస్తారా చదువు, లేకపోతే ఎక్కువ ఇంకా చదవమంటారా? ఊహా అంటే మీరు ఎవరు, నాకు డౌట్ వస్తుంది, నేను చెప్పేది అర్థం అవుతుందో లేదో మీకు. ఇంకా చదవమంటారు కదా. అంటే విద్యాలయానికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా వచ్చేయకూడదు వాడు, అక్కడ చదువుకోవాలి కనీసం 5-6 గంటలు. 5-6 గంటలు చదివిన తర్వాత ఒకవేళ అప్పటికీ విద్య వంటకపోతే ఏం చేస్తాం? నాకు చదువు రాదని వదిలేయం. రెసిడెన్షియల్ కలిసేలాగా పొద్దున్న ట్యూషన్, సాయంత్రం ట్యూషన్, మధ్యాహ్నం ట్యూషన్ పెట్టిస్తాము. అప్పటికి విద్య రావచ్చు రాకపోవచ్చు, అయినా చదువుతాం మనం. కానీ దేవాలయాలలోకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారో నాకు పెద్ద డౌట్. ఓ కొబ్బరికాయ తీసుకెళ్తారు మీరు, ఓ పువ్వులు తీసుకెళ్తారు మీరు, కాస్త డబ్బు ఎక్కువ ఉంటే మీకు సహస్రనామం చేయించండి పూజారి గారు అని ఆయనకు 20 రూపాయలు ఎంతో టికెట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసాక ఆయన పాపం ఓం నమః ఓం నమః ఓం నమః ఓం నమః. మీ మనస్సు ఎక్కడ ఉంటుంది? దేవుని తెలియాలి ఎక్కడ ఉంటుందో. ఖచ్చితంగా దేవాలయంలో మాత్రం ఉండదు. ఒకవేళ ఆ రోజు కొత్త చెప్పులు కొని ఉంటే నేను చెప్పగలను మీరు ఎక్కడ ఉంటుందో. మీ మనస్సు ఎక్కడ ఉంటుంది? మీ మనస్సు చెప్పుల దగ్గర ఉంటుంది. అంచేత మీ మనస్సు చెప్పుల మీద ఉంటుంది కనుక మీకేం ప్రత్యక్షం అవుతాయి? చెప్పులు ప్రత్యక్షం అవుతాయి. భగవంతుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు అంటే, ఇది మనం దేవాలయంలో చేసేటటువంటి కార్యక్రమము. మీరు కోరుకునేది ఏంటి? భగవంతుడు మీకు అన్ని ఇచ్చేయాలని. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇస్తాడా? ఏమండి మిమ్మల్ని చూడటానికి వచ్చాను నేను అని బయట ఉన్నవాడితో ఎవరితో మాట్లాడుతున్నాను అనుకోండి. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వెళ్తాం, మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు మీ సమస్య ఏదో చెప్పుకోవటానికి. కానీ మీరు ఎమ్మెల్యేని చూడటంలే ఎవరిని చూస్తున్నారు? ఎమ్మెల్యే ఏం చేస్తాడు మిమ్మల్ని? మీ అదృష్టం ఏంటంటే భగవంతుడు ఏం చేయటం లేదు మిమ్మల్ని. దేవాలయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి మనం. దేవాలయానికి ఎలా వెళ్లాలో మనం నేర్చుకోవాలి. వెళ్ళటం నేర్చుకోవటం కాదు, దేవాలయంలో కాలం గడపటం నేర్చుకోవాలి. దేవాలయంలో మనం ఉపయోగించుకునేటటువంటి ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. దానికి మనం మూడు విద్యలుగా నేర్చుకుంటాం. ఏ విద్య మనం నేర్చుకోబోతున్నాం? గాయత్రి విద్య. ఏ విద్య నేర్చుకోబోతున్నాం? జీవించే విద్య నేర్చుకోబోతున్నాం. అది ఎప్పుడు అది జవాబు ఇవ్వండి ఎవరు అడిగినా. మీరు ఎస్ఎస్ఐ చేస్తున్నా, రామకృష్ణ పరమహంస సాధనా శిబిరంలో ఉన్నా, క్రియాయోగ దీక్ష పరమహంస యోగానంద చేస్తున్నా, ఏం నేర్చుకోబోతున్నారు మీరు? అది అర్థం చేసుకోండి. జీవించటానికి మూడు విధానాలు ఉన్నాయి, నాలుగో విధానం లేదు. మొట్టమొదటిది ఏంటి అంటే ఇన్స్టింక్ట్, సబ్ కాన్షియస్ మైండ్. మొదట జీవించే విద్య ఏంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ఉపయోగించుకుంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మీకు నిద్ర వచ్చేస్తుంది, నిద్ర తూగిపోతుంది, మీకు కార్ స్టీరింగ్ మీరు ముందర కూర్చున్నారు, నిద్ర వచ్చేస్తుంది. మీరు నిద్ర ఆపుకోవటానికి ప్రయత్నిస్తున్నా ఏం జరుగుతుంది? నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి మీరు? కారు డ్రైవింగ్ ఆపి నిద్రపోతారు. ఈ నిద్ర అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సబ్ కాన్షియస్, మన లోపల ఉన్నటువంటి చేతనత్వం చెప్తుంది మనకి, ఇంకా బాబు ఈ శరీరము ఓపిక అయిపోయింది, దీన్ని నువ్వు అలసిపోయావు, నేను నిద్రపోవాలి. సబ్ కాన్షియస్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, అది మీ చేతిలో లేదు. శరీరం చెప్తుంది మీకు నిద్రపోవాలో వద్దో. శరీరానికి నిద్ర వచ్చేస్తూ ఉంటే మహా అవుతే నువ్వు ఒక గంట అరగంట కష్టపడగలవు, అంతకంటే ఎక్కువ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. లోపల నుంచి నిద్ర రావటం లేదనుకోండి, ఈ కాలం చాలా మందికి అలాంటి బాధ ఉంది, దాన్ని ఏమంటాం మనం? అనిద్ర అంటాం. పాపం వాడికి పడుకోవాలని ఉంటుంది, పడుకోలేదు. చెప్పింది అర్థమవుతుందా? నిద్ర అనేటటువంటిది మీ చేతిలో లేదు. మీరు రోజు రాత్రి నిద్రపోతున్నారో అది మీ అదృష్టం. నిద్ర రాని వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మొత్తం ఆస్తి ఇచ్చేసి, బాబు నీ నిద్ర నాకు ఇచ్చే అంటాడు, నువ్వు ఇవ్వలేవు, వచ్చిన గొడవ అది. దీన్ని ఏమంటాం మనం? సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. నిద్ర సబ్ కాన్షియస్ మైండ్, ఆహారం ఆకలి. కడుపు నిండిన తర్వాత నీకు ఎవడైనా నీకు ఇష్టమైన పదార్థాన్ని పెట్టినా నువ్వు తినగలవా? నాకు చాలా ఇష్టం అండి జిలేబీలు అంటే, సరే ఒకసారి జిలేబీలు తీసుకొచ్చి తిను నాయన అన్నాడు అనుకోండి, మొదటి జిలేబీ బలి తింటాం, రెండోది, మూడోది, నాలుగోది అవుట్, ఐదోది ఆరోది అసలు నువ్వు తినలేవు. ఆహారం, ఆహారం నువ్వు ఎంత తీసుకోవాలి? ఆ లిమిట్ దాటిన తర్వాత నువ్వు తినదలుచుకున్నా నీ శరీరం ఒప్పుకోదు. ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించినవి. నాలుగు ఉన్నాయి సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించినవి: ఆహార, నిద్ర, భయ, మైథునం. ఇవి నాలుగు. ఇవన్నీ కూడా జంతు స్థాయికి సంబంధించినటువంటి అలవాట్లు అని మన ఋషులు చెప్తూ ఉంటారు. కానీ జంతు స్థాయికి అయినంత మాత్రాన మనకు ఉపయోగపడవు అని అవడం అంటలే. వాటిని మనం నియంత్రణ చేసుకోవటం నేర్చుకోవాలి. దేని దేనికి నియంత్రణ చేసుకోవాలి? ఆహారానికి, నిద్రకి, భయానికి, ప్రొక్రియేటివ్ యాక్టివిటీ మైథునము. జంతువుల వలె ప్రవర్తించకుండా మనం ఎలాగ చేయాలో నేర్పేటటువంటి విద్య ఆధ్యాత్మికత. మరి ఇది నేర్చుకుంటున్నామో మనం ఇష్టం వచ్చిన తిండి తినేస్తూ, ఇష్టం వచ్చినట్టు నిద్రని దాన్ని కంట్రోల్ చేసుకోకుండా, ప్రతిదీ ఏది మన కంట్రోల్లో లేదు. అంచేత జీవించేటటువంటి విద్య నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగింటి మీద నియంత్రణ కావాలి. అది మీరు నేర్చుకుంటూ ఉంటే ఈ యజ్ఞం మీకు ఫలితం ఇస్తుంది. పరీక్షకి ప్రిపేర్ అవ్వకుండా పరీక్ష రాయటానికి వచ్చేసారనుకోండి, ఏమవుతుంది? ఎవరికి వాళ్ళు ఇంట్లో ఈ ప్రయోగాలు చేసుకుంటూ యజ్ఞశాలకి పరీక్ష రాసినట్టు వస్తారు. యజ్ఞము సామూహికంగా చేసుకుంటాం. ఈ సామూహికంగా చేసుకునేటటువంటి యజ్ఞము దేని కొరకు చేస్తున్నాము? ఒక పరీక్ష ఇవ్వటానికి, ఏ పరీక్ష ఇవ్వటానికి, జీవించే కళ నేర్చుకునేటటువంటి పరీక్ష ఇవ్వటానికి. అర్థమైందా? అంచేత ఈ జీవించే విద్య ఇన్స్టింక్టివల్ లెవెల్లో, సబ్ కాన్షియస్ లెవెల్లో మీకు కావాలి అంటే మీరు నాలుగు రకాలైనటువంటి నియంత్రణను మీ మీద ఎంచుకోవాలి. ఆహారం మీద, నిద్ర మీద, భయము మీద, మైథునం మీద. భయం మీద ఎలాగండి నియంత్రణ ఉంచుకుంటాం? భగవద్గీత, రామాయణము భయము మీద నియంత్రణ గురించే చెప్తాయి. అది గమనించాం మనం. గీతా పారాయణ మీరు చేస్తూ ఉంటే దాని ఉద్దేశం ఏంటి అంటే మీకు భయాలు పోవాలి. నేను యుద్ధం చేయను, నేను పారిపోతాను అని ఎవరన్నాడు? అర్జునుడు అన్నాడు కదా. కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు యుద్ధం చేయాలన్నాడు. ఎందుకు అర్జునుడికి భయం? భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు ఎదురుకుండా నుంచున్నాడు. భీష్ముడికి ఇష్టం నుంచి ఉంది. ద్రోణుడు తనంతట తను ఆయుధాల కింద పెడితే తప్ప ద్రోణుడిని గెలవలేవు. కర్ణుడి దగ్గర ఒక బాణం ఉంది, ఆ బాణం వేస్తే అర్జునుడు చనిపోతాడు భయం. అంచేత అర్జునుడి వాళ్ళ ముగ్గురిని చూస్తే భయం, భీష్ముడిని చూస్తే భయం, ద్రోణుడిని చూస్తే భయం, కర్ణుడిని చూస్తే భయం. ఈ మూడు భయాలు ఎలా దాటాలి అది మనం నేర్చుకోవాలి. ఆ ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకుంటున్నాం, అది అర్థం చేసుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ మీద మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన రావాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్నే ఆధ్యాత్మిక జగత్తులో సావిత్రి లేక దుర్గా అంటాం. చేస్తే నేను సావిత్రి సాధన చేస్తున్నాను, దుర్గా సాధన చేస్తున్నాను. ఇందాక మీరు వేసినటువంటి ఆవుతులు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. హే దుర్గాదేవి, నాకు రూపాన్ని ఇయ్యి, అందాన్ని ఇయ్యి, జయం దేహి నేను చేసేటటువంటి పనులలో జయము కలగజేయి, ద్విషోజహి నాకు అడ్డు వచ్చేటటువంటి పరిస్థితుల్ని దూరం చెయ్యి. ఇవన్నీ జరిగితే ఏమొస్తాయి? యశోదేహి, మీకు యశస్సు వస్తుంది అని ఆ దుర్గాశక్తిని సబ్ కాన్షియస్ పవర్ అంటాం మనం ఇంగ్లీష్ భాషలో. ఇంకా తాంత్రిక భాషలో చెప్పుకోవాలి అంటే సావిత్రి అంటాం. మన సైంటిఫిక్ భాషలో చెప్పుకోవాలి, ఎండోక్రైన్ సిస్టమ్ ప్రకారం చెప్పుకోవాలి అంటే కిందన ఉన్నటువంటి రెండు గ్లాండ్స్ మూలాధారము, స్వాధిష్టానము మీద మీకు పరిపూర్ణమైనటువంటి నియంత్రణ రావాలి అన్న సాధన మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడు మీ జీవితాలలో సుఖ సంతోషాలు ప్రవర్తిస్తాయి. ఈ విద్య అర్థమైంది కదా? ఇది ఈ విద్యను ఏమంటాం మనం? సావిత్రి విద్య అంటాం. దీనినే లలితా విద్య అని కూడా అంటాం. చిదగ్నికుండ సంభూత, ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి యజ్ఞకుండము చిదగ్నికుండం యొక్క రూపము. పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానము వాడు చదువుతూ ఉండగా ఎక్కడికి వెళ్ళాలి? వాడు బుర్రలోకి వెళ్ళాలి. అంటే ఎదురుకుండా ఉన్నటువంటి చిదగ్నికుండంలో ఉన్నటువంటి ఆహార, నిద్ర, భయ, మైథునానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రపంచంలో మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి విద్య మీరు నేర్చుకుంటున్నారు. దానికి మీరు కావలసినటువంటి మంత్ర జపం చేసుకుని వచ్చారు. అంటే పరీక్షకి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. పుస్తకాలు అవి చదవకుండా కాదు, కోటి కోటి సార్లు ఆ పేపర్కి ప్రిపేర్ అయ్యి వచ్చారు మీరు. ఇంకా రిజల్ట్స్ వస్తాయి మీకు. పరీక్ష చదువుకున్నవాడు గ్యారంటీగా పాస్ అవుతాడు, డౌట్ లేదు కదా. సుఖంగా ఉందామా? సుఖంగా లేదంటే కుర్చీలో కూర్చో, బీ కంఫర్టబుల్. సావిత్రి తర్వాత గాయత్రి. గాయత్రి మంత్ర జపం కూడా మీరు చేశారు. సావిత్రి అంటే ఏమని చెప్పాను నేను మీకు? అర్థమవుతోందా? జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సబ్ కాన్షియస్ మైండ్, అంతఃచేతన. ఈ అంతఃచేతనని ఉపయోగించుకోవటం నేర్పేటటువంటి విద్య సావిత్రి లేక లలిత. గాయత్రి అంటే కాన్షియస్ మైండ్. ఆ విద్య ఇప్పుడు మనం అంతా నేర్చు, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, మనం బిజినెస్ చేస్తూ ఉండటం కానీ, ఇదంతా కూడా మెలకువగా చేస్తాం మనం, జాగ్రత్త అవస్థలో చేస్తాం. అది మన శరీరంలో ఉన్నటువంటి 24 శక్తి కేంద్రాల ద్వారా బయటకు వస్తుంది జాగ్రత్త అవస్థ. ఆ 24 శక్తి కేంద్రాలను ఎలా ఉపయోగించుకుంటామో నేర్చుకునేటటువంటి విద్య గాయత్రి. అది ఎక్కడుంది? బ్రెయిన్ లో ఉంది. అంటే విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ మూడింటిని నిద్రలేపాలి. సావిత్రి విద్య లేక లలితా విద్య అంటే దేన్ని మనం నిద్రలేపుతున్నాం? మూలాధారము, స్వాధిష్టానం. ఆ దిశలో ఆలోచించటం నేర్చుకోండి మీరు. లేకపోతే జపం చేసేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేసేస్తూ ఉంటారు, దాని ప్రభావం మీకు డైరెక్ట్ గా అందదు, ఇండైరెక్ట్ గా అందుతుంది. తెలిసి చేస్తే తొందరగా అందుతుంది. దీన్ని గాయత్రి అంటాం. కాన్షియస్ మైండ్, మెలకుగా ఉన్నప్పుడు చేతనత్వం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి చేతనత్వం. ఇదంతా కాకుండా భారతీయ ఆధ్యాత్మికవేత్తలు ఇంకొక శక్తిని కనిపెట్టారు, సూపర్ కాన్షియస్. దాన్ని దైవీ చేతనత్వము లేక గురు చేతనత్వము అంటాం. గురువు దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం కదా, ఏం జరుగుతుంది అండి, రేపు ఏమైనా అవుతుందా, ఇలా జరిగితే మంచిదా, ఇలా చేస్తే మంచిదా అని గురువుని అడుగుతూ ఉంటాం కదా. ఇంకొక గురువుకి ఏముంది? సూపర్ కాన్షియస్ స్టేట్. ఈ సూపర్ కాన్షియస్ స్టేట్ కి వెళ్ళటానికి కావాల్సినటువంటి విద్యను కుండలిని విద్య అంటాం. దాన్ని గురుచేతనత్వము అని కూడా అంటాం, భాగవతము అని అంటాం. ఇప్పుడు అర్థమైందా? గాయత్రి జాగ్రత్త అవస్థ, మెలకుగా ఉన్నప్పుడు మీరు నేర్చుకునే విద్య, సంపూర్ణ విద్య. లలిత సబ్ కాన్షియస్ మైండ్. భాగవతము సూపర్ కాన్షియస్, లేకపోతే ఫ్యూచర్ కాన్షియస్. ఇంకో విధంగా చెప్పాలి అంటే లలిత పాస్ట్, జరిగిపోయింది. గాయత్రి ప్రజెంట్, భాగవతము ఫ్యూచర్. ఆ విద్య నేర్చుకుంటున్నారు మీరు. ఇది వరకు మనం పాస్ట్ లో చేసినటువంటి కర్మలు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలు, ఇవి రెండు కరెక్ట్ గా మీరు ఉపయోగించుకోగలిగితే ఫ్యూచర్ మారిపోతుంది. అవునా కదా? అంతేత ఫ్యూచర్ మారాలి అంటే మీరు గాయత్రి లలితని ఉపయోగించుకోవాలి. ఆహుతులు వేశారు మీరు, ఆ దివ్యమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ దివ్యమైనటువంటి వాతావరణంలో జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, లేకపోతే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇది మీరు నేర్చుకోవాల్సింది. ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్నవాడు తన పాస్ట్ ను కూడా మార్చుకోగలడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీలో చాలా మందికి అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. యూ కెన్ చేంజ్ యువర్ పాస్ట్. ప్రజెంట్ సరే ఇప్పుడే మార్చుకోవచ్చు, మన చేతిలో ఉంది. ఫ్యూచర్ మనం గ్యారంటీగా మార్చుకోవచ్చు. కానీ ఇదంతా మార్చుకోవటానికి చేయవలసినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయత్నం ఉంది. ఆ విశేషమైనటువంటి ప్రయత్నం ఏంటి అంటే విశ్వ ఏకీకరణ యజ్ఞము. మీరు గాయత్రి ఆహుతులు వేశారు, లలిత ఆహుతులు వేశారు, భాగవత ఆహుతులు వేశారు. మీరు విద్య నేర్చుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్య నేర్చుకున్నారు. గాయత్రి వాళ్ళు ప్రజెంట్ నేర్చుకున్నారు, లలిత వాళ్ళు పాస్ట్ నేర్చుకున్నారు, భాగవతం వాళ్ళు ఫ్యూచర్ నేర్చుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్య నేర్చుకున్నారు. ఒకడు లాయర్, ఒకడు ఇంజనీర్, ఒకడు డాక్టర్ అనుకుందాం. కానీ వీళ్ళందరూ ఎవరికి ఉపయోగపడాలి? సమాజానికి ఉపయోగపడాలి. అది ఇప్పుడు మీరు చేయబోయేటటువంటి విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఇది మీరు మీ ఇంట్లో దీపాలు వెలిగించుకున్నారు, దీపయజ్ఞంలా చేశాం. ఇది మీ వ్యక్తిగతమైనటువంటి, ఇది ఇంతవరకు చేసింది. దీని తర్వాత మనం చేయబోయేటటువంటిది ఏంటి? విశ్వ ఏకీకరణ యజ్ఞము. అంటే మనం చేసినటువంటి గాయత్రి మంత్ర జపము, మనము చేసినటువంటి లలితా మంత్ర జపము, మనము చేసినటువంటి గురు అనుగ్రహ సాయి చరిత్ర పారాయణలు కానీ, భాగవత పారాయణలు కానీ ఎవరికి ఉపయోగపడాలి అంటే ప్రపంచము అఖండంగా, సుఖంగా, శాంతంగా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నం వల్ల మిగతా వాళ్ళకి ఏం లాభాలు వస్తాయో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం ఇది వచ్చేస్తుంది. ఏమేమి వచ్చేస్తాయి? సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, మీ కోరికలు తీరుతాయి. వీటన్నిటికీ కూడా కావలసినటువంటిది ఏంటి అంటే సంస్కారాలు. మన భారతీయ సాంప్రదాయంలో షోడశ సంస్కారాలు ఉన్నాయి. అందులో ఇక్కడ మనం చేసుకోబోయేటటువంటి సంస్కారాలు, ఇవాళ మనం చేసుకుంటున్నది పుంసవన సంస్కారము. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి అతని పాస్ట్ అంతా గుర్తు చేస్తూ, నాయన నువ్వు ఇంకా ప్రజెంట్ లోకి రాబోతున్నావు, నీకు ఒక జన్మదినం అంటూ ఏర్పడుతుంది, ఆ జన్మదినం నాడు ఉన్నటువంటి గ్రహాల పరిస్థితి ఇలా ఉంటుంది, నీకు ఈ పరిస్థితి ఇష్టమా, ఆ పరిస్థితి ఇష్టమా, ఈ పరిస్థితి ఇష్టమా అని వాడిని అడుగుతో వాడికి తగినటువంటి వాతావరణాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే చేసుకునేటటువంటి విద్య పుంసవన సంస్కారం. దానికి కావలసినటువంటి మంత్రాలు మీరు అక్కడ కూర్చున్నప్పుడు చెప్పబడతాయి. అంతేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పుంసవన సంస్కారము అంటే దేని మీద ఆధారపడి చేస్తున్నావు? అదే శిశువు యొక్క పురాకృత కర్మలన్నింటినీ క్రోడీకరించుకుని ఆ కర్మలన్నిటికీ కూడా అనువైనటువంటి జన్మదినం వాడికి రావాలి. దానివల్ల వాడు ఇంజనీర్ అయి ఉంటే మనం ఎలా కోరుకుంటాం? ఇంజనీరింగ్ శక్తి ఉపయోగించుకునే జన్మదినం వాడికి కావాలి. వాడి బ్యాక్గ్రౌండ్ లో మెడికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉందనుకోండి, పుట్టబోయే శిశువుకి వాడి బర్త్డే ఎలా ఉండాలి? డాక్టర్ అవటానికి ఈ కాలంలో ఉపయోగపడేటటువంటి బర్త్డేగా మార్చుకోవాలి. శాసించవచ్చు మీరు పుట్టబోయేటటువంటి బిడ్డని. అది సంభవం అని అడుగుతారు. బెంగళూరులో అది సంభవం అయింది. ఒక తల్లి ఫలానా డేటున ఫలానా నక్షత్రంలోనే ఫలానా చేతనత్వం గల బిడ్డడు పుట్టాలి అని కోరుకుంటే ఖచ్చితంగా డాక్టర్లు అది అసంభవం అన్నారు. మీరేమన్నా అనుకోకండి, అలా జరగదు అది. కానీ సమాచారం ఏంటి అంటే కరెక్ట్గా అదే రోజు అదే రాశిలో అదే నక్షత్రంలో తను ఎలా కోరుకుని ప్లాన్ చేసుకుందో పుంసవన సంస్కారం అన్నాడు, అలాగే ఆ బిడ్డ జన్మించాడు. డాక్టర్లకే ఆశ్చర్యం అది ఎలా జరిగిందో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే పుంసవన సంస్కారం అలా చేసుకోవాలమ్మా. జరుగుతుందా మాస్టర్? జరుగుతుంది. అది టెక్నిక్ స్విచ్ నొక్కటమే. మన ఆ సంస్కార మంత్రాలలో ఇవాళ ఆ మంత్రాలు మీ చేత వేయిస్తారు. అంచేత ఎటువంటి బిడ్డ కావాలి నీకు ఆ మంత్ర ఆహుతులు వేసుకున్నప్పుడు నిర్ణయించుకోండి. నిర్ణయించుకున్న తర్వాత ఆ మంత్రాలు దాన్ని ఆ దిశలో పంపించేస్తాయి. మరి మాకు తెలియదు కదా, నీకు తెలియాల్సిన పనులే. స్విచ్ నొక్కితే బొమ్మ వస్తుంది టీవీలో. నీకు తెలియాలి ఏంటి స్విచ్ నొక్కితే ఎక్కడెక్కడెక్కడెక్కడ కనెక్షన్ ఉంటుందో? తెలియాల్సిన పని ఏంటి? స్విచ్ నొక్కాలి. స్విచ్ నొక్కటం ఏంటంటే సంస్కారం చేయించుకోవాలి. ఓకే. అంతేత ఆ సంస్కారానికి కావాల్సినటువంటి మంత్రాలు అగ్ని ప్రజ్వలింప చేసిన తర్వాత ఆ మంత్రాలు చదవండి. ఒకసారి అనౌన్స్ చేసినప్పుడు ఆ మంత్రాలు నువ్వు కాస్త మనస్సు పెట్టి వేసుకోమ్మా. పుంసవన సంస్కారం అర్థమైంది కదా. అంతేత మీరందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి, మీ ఇళ్లలో ఈ పుంసవన సంస్కారం జరిగే ఏర్పాట్లు చేసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటే ఓకే, రాకపోయినా చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? కావలసినటువంటి సంస్కారం ఏర్పడుతుంది. దానికి కావలసినటువంటి మంత్రాలు అవి కూడా మన కార్యకర్తలకు తెలుసు. మన వాళ్ళ ఇళ్లలో, ప్రతి వాళ్ళ ఇళ్లలో కూడా పుంసవన సంస్కారాలు మళ్లీ జరగటం మొదలవ్వాలి. ఎందుకు అర్థమైందా? ఎందుకది? అప్పుడే నీకు పుట్టబోయే బిడ్డకు కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటిది జరుగుతుంది. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ ముందు ఎవరినైనా తీసుకురావాలి అంటే ముందు కేస్ షీట్ అవంతా చూసుకుని తెచ్చేస్తారా, లేకపోతే తెచ్చేసాక చూస్తారా? ప్రెగ్నెన్సీకి ముందే, ప్రెగ్నెన్సీ డేట్కి ముందే ఇదంతా మీరు చూసుకోవాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఎలాంటి వాతావరణం ఇవ్వాలి ఆ బిడ్డకి, దానికి తగిన వాతావరణం ఇవ్వటం నేర్చుకోండి. ఆ విద్య నేర్చుకోండి. అంటే జీవించటం ఎలా అనేటటువంటి దాంట్లో మొదటి స్టెప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రెగ్నెన్సీతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? పుడతాడు. జన్మదినం ప్రతి సంవత్సరము ఆ రోజు నేను ఏ నిర్ణయం తీసుకుని పుట్టాను, నా తల్లిదండ్రులు నా భవిష్యత్తుకు ఏ విధమైనటువంటి నిర్ణయం ఇచ్చారో దానికి అనుగుణ్యంగా జీవిస్తున్నానో లేదో చెక్ చేసుకోవాలి. జన్మదినం చేసుకునే నాడు స్వీట్స్ పెట్టేసి ఏంటది పాట్కూరియా ఏంటో భోజనం అంతా అందరూ తీసుకొచ్చి తింటారు, ఏంటో పోట్లక్, ఇంకా ఏదో డ్యాన్సులు చేసుకోండమ్మా, ఆనందదాయకమైనవే. కానీ పుట్టినరోజు నాడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసావు, ఇంకా ఏం చేయబోతున్నావు, దానికి ప్రణాళిక వేసుకో. అందరిని ఎందుకు పిలుస్తాం? స్నేహితుల్ని, బంధువుల్ని, వాళ్ళని. నేను ఈ ప్రణాళిక వేసుకున్నాను, మీ సహాయం నాకు కావాలి, అందుకు పిలవాలి. అంతే తప్ప మనం అయితే దీపాలు వెలిగిస్తాం, వాళ్ళు అయితే దీపాలు ఆర్పుతారు, కొవ్వొత్తులు అవి పెట్టి కేకులు కోసుకుని నోట్లో పెట్టుకోవటాలు అవంతా వద్దు అని నేను అంటలేదు. అందరినీ పిలిచాక గ్యారంటీగా భోజనాలు చేసుకోండి, ఆనందంగా డ్యాన్సులు చేసుకోండి. కానీ పుట్టినరోజు నాడు ఏ రోజు అయితే తల్లి గర్భం నుంచి ఆ శిశువు బయటకు వచ్చాడో ఆ రోజు నుంచి చివరి వరకు ప్రతి సంవత్సరము కూడా ఐదో ఏట వరకు కూడా తల్లిదండ్రుల బాధ్యత అనే డైరెక్షన్ ఇవ్వటం. బాబు నువ్వు ఇలా వెళ్ళు, నువ్వు ఇలా చేయి, వాడికి కావాల్సిన ఆహారం, వాడికి కావాల్సినటువంటి ఆలోచన విధానం, వాడికి కావాల్సినటువంటి గురువులు, వాళ్ళకి కావాల్సినటువంటి స్నేహితుల్ని ఏర్పాటు చేయవలసినటువంటి విధానము తల్లిదండ్రులది. ఐదో ఏటు తర్వాత ఇంకా వాడు ఆలోచించుకోవటం మొదలెట్టేటట్టు చేయాలి తప్ప, ఐదో ఏటు నుంచి వాడికి ఏం చెప్తామండి? ఐదో ఏటు నుంచే చెప్పాలి అని ఈనాడు సైకాలజిస్ట్ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. ఏ వ్యక్తికైనా ఐదో ఏట వరకే నువ్వు ఏదైనా నేర్పగలవు. ఐదో ఏట దారిన తర్వాత వాడు ఏమీ నేర్చుకోలేడు. మీరు కావాలంటే చూసుకోండి, చిన్నపిల్లలకి భాష వచ్చినంత తొందరగా మీకు భాష రాదు. మీరేదో తమిళ ఏదో నేర్చుకోవటానికి ట్రై చేయండి. ఓ మూడేళ్ల పిల్లవాడిని తమిళనాడుకి తీసుకెళ్ళండి మీతో పాటు, వాడు రెండు నెలల్లో నేర్చేసుకుంటాడు కదా. మనము 5 సంవత్సరాలున్నా నేర్చుకోలేము. ఇంచేత అంటే ఆ నేర్చుకునేటటువంటి టెక్నాలజీ 5-8 వరకు చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి? దాన్ని మనం పురోధి చేసుకుంటూ వెళ్ళాలి. అంచేత పుంసవన సంస్కారం తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన రోజు నుండి ప్రతి సంవత్సరము జన్మదిన సంస్కారం చేసుకుంటాం. కానీ జన్మదిన సంస్కారంలో మనం ఎటు వెళ్ళాలి అనేది అక్షరాభ్యాసం నేర్పుతుంది. అక్షరాభ్యాసంలో మన పిల్లవాడికి ఏం చెప్తాము అంటే, నాశరహితమైనటువంటి జీవితం ఎలా జీవించాలి, రోగరహితమైనటువంటి, వృద్ధాప్యరహితమైనటువంటి, మృత్యురహితమైనటువంటి జీవితం ఎలా జీవించాలో నేర్పాలి మనం. మనకిప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే అది నేను నేర్పగలవా అని వచ్చిన పెద్ద గొడవ. భారతీయ ఋషి సంతానమైనటువంటి మనకి ఇది పెద్ద అనుమానంగా ఉంది. అసలు రోగరహితమైనటువంటి జీవితం సంభవమేనా? సంభవమే. ముసలితనం లేనటువంటి జీవితం సంభవమేనా? సంభవమే. మృత్యురహితమైనటువంటి జీవితం సంభవమేనా? సంభవమే. అక్షర అంటే అర్థం అది. క్షర అంటే నాశనం అయ్యేది. అక్షర అంటే నాశనము కానిది. అంచేత ఈ అక్షరాభ్యాసంలో మనం నేర్పించాల్సింది ఏంటి అంటే, ఈ 3 లక్షణాలు కలిగేటటువంటి విద్య ఎలా నేర్చుకోవాలో నేర్పాలి. అంచేత ముందు మనం నేర్చుకుంటూ ఉండాలి, ఇతరులకి నేర్పుతూ ఉండాలి. ఇక్కడ నేను అనేక మంది సంస్థానాలలో, ఫిలాసఫికల్ సొసైటీ, రామకృష్ణ పరమశాఖ, రామకృష్ణ మిషన్ అండ్ మఠ్, మిషన్ వేరు మఠ్ వేరు గుర్తుంచుకోండి. చాలా మందికి ఆ తేడా తెలియదు. రామకృష్ణ మఠంలో తయారైనటువంటి సన్యాసులు రామకృష్ణ మిషన్లో పనిచేస్తారు. అంటే మఠం అనేది విద్య నేర్పేటటువంటిది, మిషన్ అనేది ఆ లక్ష్యం వైపు తీసుకెళ్లేటటువంటి సంస్థ. రెండు ఒకటి కాదు, కానీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అందులో ఉన్నాను నేను చాలా సంవత్సరాలు. లహరి మహాశయ యొక్క క్రియాయోగ నేను నేర్చుకున్నాను. అరవిందో యొక్క సావిత్రి విద్య నాకు తెలుసు. ఇదంతా చేసిన ఎస్ఎస్ఐలో 14 రోజుల్లో నేర్పేటటువంటి విద్య అద్భుతమైనటువంటి విద్య. కానీ ఆ విద్య నేర్చుకున్నా మరేమో ఆ విద్య యొక్క ఫలితాలు నాకు వాళ్ళ జీవితాల్లో అంత అద్భుతంగా ఏం కనిపించకుండా. ఇంకేదంటే చదవటం అయితే చదివేశారు, కానీ నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు 1968లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ కొత్తగా పెట్టారు. అంటే కొత్తగా అంటే అప్పుడు పెట్టలేదు, దానికి 5-6 ఏళ్ళు ముందు నుంచి ఉంది. నాకు కెమిస్ట్రీయా బయోకెమిస్ట్రీయా అని డౌట్ వచ్చింది. ఎందులో జాయిన్ అవుదాం ఎంఎస్సీలో? ఎంఎస్సీ కెమిస్ట్రీలో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో జాయిన్ అవ్వాలా అని. అప్పుడు ఖురానా పేరు విన్నారా మీరు? ఎవరైనా హర్గోవింద్ ఖురానా, డిఎన్ఏ గురించి, దాని గురించి కనిపెట్టినట్టు మన భారతీయుడు. అతను అప్పటికి ఇంకా అమెరికా వెళ్ళలే. బెనారస్ హిందూ యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ క్లాస్కి అప్లై చేస్తే ఆయన ఎంఎస్సీలో టీచర్గా అప్లై చేశాడు, నేను లెక్చరర్ అవుతాను అని. బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఆయన అదృష్టం కొద్దీ ఆయనకి లెక్చరర్ పోస్ట్ ఇవ్వలేదు. ఇచ్చుంటే ఆయన ఇప్పుడు అక్కడ లెక్చరర్గా ఉండుండేవాడు. ఆయనకి లెక్చరర్ పోస్ట్ ఇవ్వకపోవటం వల్ల ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, అమెరికాలో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఇందుకు ఇది చెప్తున్నాను, ఎస్ఎస్ఐలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి విద్యలో 2 సూత్రాలు ఇవాళ మీరు నేర్చుకుని దాన్ని పాటిస్తే చాలా అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. ఒకటేంటి అంటే అందులో వాళ్ళు చెప్పేటటువంటిది ఎవరిని చెప్పేది నూరా అది తిరిగి నుంచు మీకు తెలిసింది ఎస్ఎస్ఐ వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి ఇంకా జాగ్రత్త చెప్పాలని అర్థమయ్యేటట్టు ఆయన చేతికి వాచి ఉంది అది నాకు నచ్చిందయ్యా ఉందా వాచి ఇప్పుడు నేనేం అనుభవిస్తున్నాను అంటే ఆ వాచి నాకు ఇవి అంటాను అతనేమంటాడు మాస్టారు నేను ప్రయత్నిస్తాను అంటాడు దేనికి ప్రయత్నిస్తాడు సరే ప్రయత్నించవయ్యా అంటున్నాను నేను ప్రయత్నించవయ్యా ఏం చేయాలి అతను నాకు వాచి ఇవ్వాలా ప్రయత్నించాలా ప్రయత్నించమంటున్నాను ప్రయత్నిస్తున్నంత వరకు నాకు ఇవ్వగలడా ఎప్పుడు ఇవ్వగలడు అంచేత దయచేసి కూర్చోమా దయచేసి ఎప్పుడు ప్రయత్నిస్తాను అనకండి చేస్తాను అనండి చేస్తాను అన్నాక చెయ్యాలా లేకపోతే మరి అది అంచేత మొట్టమొదట జీవించేటటువంటి విద్యలో మీరు నేర్చుకునేటటువంటి విషయం ఏంటి అంటే దయచేసి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాను అనుకండి ప్రయత్నిస్తాను అంటే నువ్వు సచిన ఇవ్వదు ఇప్పుడు అది వాచి ఇవ్వటానికి ప్రయత్నిస్తే వస్తుందా ఇస్తే వస్తుంది అలాగే నేను రావటానికి ప్రయత్నిస్తాను మాస్టారు మీరు నేర్పితే సాధన శిబిరం నేను రావటానికి ప్రయత్నిస్తాను మా ప్రయత్నిస్తూ ఉండు రాలేవు ఏం చేయాలి వచ్చేయాలంటే రాలేకపోయావు అంటే ఏం జరిగిందో తెలుసా మనిషి చచ్చిపోయి ఉండాలి డూ ఆర్ డై అంటారు దాన్ని నేను చేస్తాను ఒకవేళ నేను చేయలేకపోయాను అంటే అర్థం ఏంటి చనిపోయాను అనమాట చనిపోయిన వాడు ఏం చేయగలడు ఆ మానసిక స్థితి ఉన్నటువంటి వాడికి ఆధ్యాత్మిక విద్య పొరకెక్కుతుంది మొదటి నేమో అది అర్థం చేసుకోండి రెండోది ఆధ్యాత్మిక విద్యలో ఎస్ఎస్ఐలో చెప్పే ఇంకొక సూత్రం నేను చెప్తాను మీకు చాలా బాగా గుర్తుంది అది చెప్తే ఇదేనా మాస్టారు అంటారు కానీ మీరు ఆ క్షణాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోరు ఏం చెప్పబోతున్నాను నేను ఆ క్షణము యొక్క అనివార్యత మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీ ఇంట్లో ఉండగలరా ఇప్పుడు ఎక్కడ ఉండగలరు మీరు అంతే మీరు ఎప్పుడు ఏమి జరుగుతుందో మీకు సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా అది అనివార్యము అది మీరు మార్చలేరు ఆ క్షణాన్ని మీరు దేన్ని మార్చగలరు భవిష్యత్తును మార్చగలరు ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకుంటూ అక్షరాభ్యాసానికి సంబంధించిన మంత్రాలు మీకు అనౌన్స్ చేసి చేయించారు మీరు తీసుకెళ్ళుకోండి వీళ్ళకి ఆహుతులు వేయించేశాక మనం విషయ ఏకీకరణ యజ్ఞం మొదలెడదాం ఈ భావంతో అమ్మా ప్లేట్ ఇచ్చే నాకు చెప్తా ఇది దిద్దించమ్మా తర్వాత ఇప్పుడేం లేపొద్దు మంత్ర అదుపులు అయిపోయింది ఇంకా అగ్ని ప్రజ్వలన చేస్తాం మనం యజ్ఞ కార్యక్రమంలో అగ్ని ప్రజ్వలన కార్యక్రమం మొదలై చేయండి అగ్ని ప్రజ్వలన కార్యక్రమం అయిపోగానే ముందు పుంసం ఆహుతులు 5 వేయించేసి దాని తర్వాత జన్మదినాలు 5 అసెంబ్లీ 5 అంతేగా నాకు చాలా కరెక్ట్గా వస్తారు ఇప్పుడు ఆ చిన్న సూచన ఈ జీవించేటటువంటి కళ ఒక సంవత్సరం పడుతుంది సంవత్సరంలో 9 40 రోజులు ఉంటాయి లెక్క సరిపోయిందా 40 రోజుల బ్లాకులు ఒక సంవత్సరంలో ఎన్ని ఉంటాయి 9 9 × 40 5 రోజులు పరీక్ష రోజులుగా ఒక సంవత్సరం పాటు జరిగేటటువంటి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఫిబ్రవరిలో నేను మొదలెట్టబోతున్నాను ఎన్ని కోర్సులు ఉంటాయవి 9 కోర్సులు ఒక్కొక్క కోర్సు టైం ఎంత 40 రోజులు ఈ 40 రోజుల్లో ఈ కోర్సు నేర్చుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఉండొచ్చు వాళ్ళు ఆ ఊళ్ళల్లో నేర్చుకుంటూ ఉంటారు ఈ 40 రోజుల్లో 5 రోజుల సాధనా క్యాంపు నేను ఒక్కొక్క ఊళ్ళో పెడతా కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది గుర్తుంటుందా ఓపెన్ యూనివర్సిటీలో అందరూ ఎవరి ఊళ్ళల్లో వాళ్లే ఉంటారు కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద నేను 5 రోజుల పాటు 8 ఊళ్ళకి వస్తాను ఆ వచ్చినప్పుడు ఆ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేస్తే ఆ 40 రోజుల్లో వాళ్ళు నేర్చుకున్నది ఎంత ఉంది ఎలా ఉంది అనేది చెప్తూ ఉంటాను క్లియర్గా ఉంది కదా 40 రోజుల ఒక బ్లాక్ ఇలాంటివి 9 బ్లాక్స్ లేకపోతే 9 సెషన్స్ ఒక్కొక్క సెషన్స్ లో ఎనిమిది ఊళ్ళల్లో ఐదైదు రోజుల క్యాంపు పెడతా. అప్పుడు ఆ ఊరికి దగ్గరగా ఉన్నవాళ్ళు దాని గురించి నేర్చుకో. ఇది ఒక విశ్వవిద్యాలయం లాగా, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇందులో నేను ఏం చెప్తాను అంటే చేతనత్వాన్ని ఎలా మార్చుకోవాలి, సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఈ విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అడుగుతూ ఉన్నా, నేను నా కార్యకర్తలకు ఏం చెప్పాను అంటే మీరేం చెప్పకండి అని. మీరు వెంటబడి అడిగి నేర్చుకునేటటువంటి తపన ఉందో లేదో కూడా నేను చూస్తాను. ఇంకా ఈ క్లాసులు ఎప్పుడు మొదలవుతాయి, ఎలా మొదలవుతాయి, ఎక్కడ మొదలవుతాయి, ఏం జరుగుతుందో అన్నదే ఇంకా మీరు ప్రయత్నించి తెలుసుకోండి. అర్థమైంది కదా? జై గురుదేవ్. ఇంకా అగ్ని ప్రజ్వలన చేయండి, సమితిలో అది పెట్టి.